అందరం ఇది రెండు రకాలండి. వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ది వరల్డ్, ఈ ప్రపంచంలో ఏదో పొందాలని ఎవరైనా కర్మ చేస్తారు. అయితే ఈ ప్రపంచంలో ఏది ఎంతవరకు పొందాలి, అది ఎంతవరకు ఉపయోగము అనే విషయంలో యోగులు ఏం చేస్తున్నారు, ఈ ప్రపంచంలో అందరిలాగానే జీవిస్తూ అందరిలాగానే ఇళ్ళు వాతుళ్ళు ఏదో కట్టుకుంటూ ధ్యాస మాత్రము ఒక శాశ్వతమైన ప్రయోజనానికి ఉద్దేశిస్తున్నారు. లౌకిక జీవితం మామూలే, ఏదో ఇల్లు కడతాం వాకిల్లు కడతాం ఏదో కొన్నాళ్ళు ఉంటాం, బట్ వీఆర్ ష్యూర్ ఏ పని చేసినా అది ప్రపంచానికి ఉపయోగం కోసం ఉద్దేశించబడింది. మనం తెలిసినా చేసినా, తెలిసి చేసినా తెలియకుండా చేసినా అది ప్రపంచంలో ఉండబోయేదే. బట్ జీవుడిగా మనం వచ్చి కొన్ని సంవత్సరాలు, మ్యాటర్ ఆఫ్ 80 ఇయర్స్ ఆర్ 70 ఇయర్స్ ఆర్ 60 ఇయర్స్ ఉండి ఏ ప్రయోజనము మన వెంట తీసుకుని వెళ్ళాలి. ఏమండి, మామూలుగా లౌకికంగా ఈ ప్రపంచంలో ఏదో సంపాదించాలి, హాయిగా ఉండాలి, ఇల్లు ఉండాలి, వాకిళ్ళు ఉండాలి అనే ఉద్దేశంలో చాలా అధిక సంఖ్యలో జనులు ఉంటూ ఉంటారు. బట్ యోగుల దృష్టి ఎలా ఉంటుంది, నాకు ఇవ్వబడిన 60-70 ఏళ్ళలో ఏ ప్రయోజనము నేను ఈ జగత్తులో ఉన్నందుకు పొందాలి, అది ఒక దేహానికి సంబంధించిన ప్రయోజనం కాదండి, అదొక మానసిక వికాసమైనది. ఆ ప్రయోజనము అనేక జన్మలు తన వెంట రావాల్సి ఉన్నది అనమాట. మనం ఒక ఊరు టెంపరీగా వెళ్తే ఆ ఊళ్ళో హాయిగా ఉన్నామా లేదా అనేది మనకు ముఖ్యం కాదు, మనం ఒరిజినల్గా ఏదో పొందాలి అలా అనేది ముఖ్యం అవుతుంది కదా. అలాగే ఈ మహనీయులు, జ్ఞానులు, యోగులు ఈ జన్మకు వచ్చినప్పుడు ఇది కొన్నాళ్ళు ఉండేటువంటి విషయం మాత్రమే, కానీ ఉత్తమ ప్రయోజనం మనం సంపాదించవచ్చు. ఇంకా ప్రపంచంలోని విషయాలు అవి ఎలా ఉన్నా అవి మనకు సంబంధించినవి కావు అని గమనిస్తారు. కాబట్టి వాటి ఎంత, వాటి పట్ల మొత్తం వాళ్ళ అటెన్షన్ అంతా పెట్టరు. వాళ్ళు మామూలుగా సకామకర్మ అంటారు. సకామకర్మ అంటే ఈ ప్రపంచంలో ఏదో మంచి పేరు ప్రతిష్టల కోసమో, సంపద కోసమో, పిల్లల కోసమో ఇంకోటో చేసేది. అకామకర్మ అని ఇంకో కర్మ ఉందండి, అది ప్రపంచంలో మనం ఏదో పొందుతామని కాదు, పొందొచ్చు పొందకపోవచ్చు, ఎంతవరకు పొందాలో అది ఎదిరిగి అది ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్, అది ముఖ్యమైనటువంటి ఆశయం కాదు. దేహం పోతూ కూడా ఈ మనం జీవించినందుకు ఏ ప్రయోజనం మన వెంట తీసుకువెళ్తాము, ఏ మానసిక వికాసం తీసుకువెళ్తాము, ఏ తపో ధనాన్ని తీసుకెళ్తాం, ఏ భక్తి ప్రవృద్ధాన్ని తీసుకెళ్తాం అనే ఆశయంతో మహనీయులు జీవిస్తూ ఉంటారండి ఈ ప్రపంచంలో. మనకు దే ఆర్ అవర్ ఎగ్జాంపుల్స్. అలా అకామకర్మ అంటారు దాన్ని, సకామకర్మ, అకామకర్మ. అలా అకామకర్మ చేస్తూ ఒక ఉత్తమ ప్రయోజనాన్ని పొందేవాళ్ళని యజ్ఞవిధులు అంటారు. యజ్ఞవిధులు అంటే యజ్ఞము అనే రహస్యాన్ని తెలిసిన వాళ్ళు, యజ్ఞతత్వాన్ని తెలిసిన వాళ్ళు. ఈ యజ్ఞ విధులు ప్రపంచం అంతా, జీవితం అంతా యజ్ఞమయం అన్నమాట అండి. తపస్సు చేసినా, ధ్యానం చేసినా అది కూడా యజ్ఞమే, తపస్సు అయినా యజ్ఞమే, జీవించడమే ఒక యజ్ఞం. ఒక హయ్యర్ పర్పస్ కోసం జీవితాన్ని ఉద్దేశిస్తే అది యజ్ఞం అవుతుంది. అలా కాకుండా జీవితం మధ్యలో ఏం సంపాదించామో, ఏమి మన పేరు ప్రతిష్టలు ఏమిటి, మనం అనుకున్నది ఎంతవరకు లభించింది, ఈ ఆశయం ఉంటే అది అయజ్ఞము అవుతుంది. ఒక పరిమిత దృష్టి, అపరిమిత దృష్టికి పరిమిత దృష్టికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు స్వామి జ్ఞానయోగంలో మనకు ఈ అకామ లేక యజ్ఞ భావనా కర్మల గురించి చెప్తున్నారు. అనేకులు ఈ యజ్ఞ కర్మలు చేసేవాళ్ళు కూడా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్తున్నారు. ఆ వేరు వేరు మార్గాలు యజ్ఞకర్మ యొక్క మార్గాలు, ఆ కర్మలైనా మామూలుగా చేసే కర్మల నుంచే ఉద్దేశము ఒక అధికమైనటువంటి స్థానం ఉండటంతో ఒక ఉత్తమమైన ప్రయోజనం పొందటం జరుగుతోంది. అటువంటి యజ్ఞ కర్మిష్ఠులు, అకామ కర్మిష్ఠులు, వారి వేరు వేరు అప్రోచెస్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఈరోజు మనకు స్వామి. యజ్ఞ విధానాలు, యజ్ఞ అనేక వేరు వేరు యజ్ఞ విధులు నిర్వర్తించే వాళ్ళని గురించి మనకు చెప్పుకొస్తున్నారు. వీళ్ళందరూ కూడా జీవితమును పరిమితం కాకుండా యజ్ఞమయం చేయటం ఎట్లాగో ఎరిగి ఉన్న వాళ్ళ గురించి అనమాట అండి మనం చెప్తున్నది. ఇప్పుడు బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ మొట్టమొదటనండి. బ్రహ్మకర్మ సమాధి నిష్ఠుల గురించి చెప్తున్నాడు. బ్రహ్మకర్మ సమాధి అంటే జీవితము బ్రహ్మకర్మ సమాధిని కొరకై వెచ్చించదముగాక. వీ విల్ మేక్ ఎ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్ విత్ ది ఐడియా ఆఫ్ బ్రహ్మకర్మ సమాధి. వీళ్ళు హైయెస్ట్ అండి, బ్రహ్మకర్మ సమాధి నిష్ఠులు అంటారు వీళ్ళని. వీళ్ళ యొక్క చమత్కారం ఎలా ఉంటుందో చూడండి. వీళ్ళేం సపరేట్ కేటగిరీ కాదండి, మనం చెప్పుకునేటువంటి ఈ కర్మ నిష్ఠులు, యజ్ఞకర్మ నిష్ఠులు ఒక టీచర్ అయి ఉండొచ్చు, ఒక వర్కర్ అయి ఉండొచ్చు, ఒక కార్పెంటర్ అయి ఉండొచ్చు, ఒక హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, లేదు ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక స్టూడెంట్ కూడా అయి ఉండొచ్చు. మిగతా లౌకిక వ్యవహారాలు ఇటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉండుండొచ్చు, అంతేగాని ఈ కేటగిరీలో ఉంటారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అందరిలో ఉంటారు. వీళ్ళు ఫస్ట్ కేటగిరీ కింద వర్ణిస్తున్నారు బ్రహ్మ కర్మ సమాధి నిష్ఠులు. వీళ్ళ యొక్క థింకింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి. ఒక టీచర్ ఉన్నాడు, ఆ టీచరు బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించుకోవటం చేత బ్రహ్మ భారతీయ తత్వశాస్త్రాన్ని బుద్ధితో గ్రహించడం చేత మహనీయుల వాక్యాలు పాఠ్యాంశాలు శృతం చేసి విని దానిని తన జీవన విధానంలోకి తెచ్చిపెట్టుకుని ఉండటం చేత హీజ్ ఏ టీచర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి కేటగిరీ బ్రహ్మ కర్మ సమాధి నిష్ఠుల గురించి, ఈ యజ్ఞకర్ములలో ఫస్ట్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాం అనమాట. యజ్ఞకర్మలు లాంగ్ పర్పస్, లాంగర్ పర్పస్, అనేక దేహాలను దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి కర్మ విధానాలు అనమాట అండి. ఒక దేహ పరిమితుడిని కాదు, అనేక దేహాలలో నేను వస్తుంటాను పోతుంటాను, అటువంటప్పుడు నేను ఈ ప్రయోజనము, నా జీవితం యొక్క ప్రయోజనము అనేక దేహాల్లో నేనున్నప్పుడు కూడా ఇట్ షుడ్ మీన్ సంథింగ్ టు మీ అన్నటువంటి లాంగర్ ఆబ్జెక్టివ్తో. ఇప్పుడు లౌకిక జీవితంలో చూడండి, కొంతమంది డబ్బు సంపాదిస్తారు ఎందుకని అంటే ఇప్పుడేం తినరు, ముసలాడైన తర్వాత సుఖపడదామని. అట్లాగే మహనీయుల అనేక ఉపాధులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వచ్చే జన్మ ఆ పై జన్మ. నేను ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం అనేక జన్మల నా ప్రయాణంలో నా వెంట ఉపయోగమై ఉండాలి అన్న భావంతో చేస్తారు. అప్పుడు వాళ్ళు వాళ్ళు యజ్ఞకర్మ నిష్ఠులు అని అనుకున్నాం. ఇప్పుడు అందులో మొదటి కేటగిరీ గురించి మాట్లాడుతున్నాం, బ్రహ్మకర్మ సమాధి నిష్ఠులు. ఒక టీచర్ అని ఎగ్జాంపుల్ చేసుకున్నాం ఈ బ్రహ్మకర్మ సమాధి నిష్ఠుల గురించి అర్థం చేసుకోవడానికి. ఆ టీచరు క్లాస్కి వెళ్తూ ఒక మాట అనుకుంటున్నాడు అనమాట. ఏమనంటే, ఏ ఏ ఉపకరణాలు ఈ టీచింగ్కి నేను ఉపయోగిస్తున్నానో అదంతా బ్రహ్మము, ఏ విద్యార్థులకు నేను బోధిస్తున్నానో వాళ్ళందరూ కూడా పరబ్రహ్మమే, ఏ సబ్జెక్ట్ నేను చెప్తున్నానో ఆ సబ్జెక్ట్ కూడా పరబ్రహ్మమే, ఏ ఈ కార్యక్రమం వల్ల పిల్లలు ఏ విధమైన తెలివి సంపాదిస్తారో అది కూడా పరబ్రహ్మమే, ఆ తరువాత ఏ ఉద్యోగం చేస్తారో ఏ ప్రయోజనం ఉంటుంది ప్రపంచానికి అది బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. ఈ చెప్పే నేను బ్రహ్మమే. సర్వము పరబ్రహ్మమయమే, అంతేగాని వేరు వస్తువు లేదు, అదే కదండి. ఏకో సత్ విప్రా బహుధా వదంతి, భారతీయ తత్వశాస్త్ర సారం. నాయన ఒకటే అనేకంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈయన ఒకటే అనేకంగా కనిపిస్తోంది అనేటువంటి వేదవాక్యాన్ని గ్రహించిన వారే చెప్తున్న నేను బ్రహ్మమై ఉన్నాను, నేను ఏ విద్యార్థులకు చెప్తున్నానో వారు పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నారు, చెప్పే సబ్జెక్ట్ బ్రహ్మమే, ఉపకరణాలు బ్రహ్మమే, ఆ తర్వాత ప్రయోజనాలు బ్రహ్మమే, ఎప్పటికీ అంతా బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నది అనే అవగాహనతో ఇప్పుడు ఆయన క్లాస్కి వెళ్ళటానికి పాఠం చెప్పడానికి సిద్ధపడతాడు. సో ఇతని అవగాహన ఏంటి, సర్వము బ్రహ్మమే. ఇది బ్రహ్మ కర్మ సమాధి నిష్ఠులు అని కేటగిరీ పేరు పెట్టారు కృష్ణ పరమాత్మ. బ్రహ్మార్పణం, ఈ ఒక కార్యక్రమం చేస్తుంటే దానికి సాధనాలు కావాలి కదండి, ఆ సాధనములు పరబ్రహ్మమే. లేకపోతే వస్తువులు ఎక్కడి నుంచి వచ్చేయండి, పరబ్రహ్మము యొక్క చమత్కారం చేతనే కదండి, పరమాత్మ చేత నిర్మించబడినవే కదా, నేను పుట్టిన తర్వాత కదా వస్తువు ఉపకరణాలన్నీ వచ్చేవి. ఏ ఏ సాధన వస్తువులు ఉన్నాయో అవన్నీ సృష్టిలోవే, ఆ సృష్టి పరమాత్మదే. సో ఇదంతా పరబ్రహ్మమే, సాధనములన్నీ పరబ్రహ్మమే. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ హవిష్యు, ఏది సమర్పిస్తున్నామో అది కూడా పరబ్రహ్మమే. యజ్ఞంలో సమర్పిస్తాం కదండి, హవిష్యు బ్రహ్మమే. బ్రహ్మాగ్నౌ, ఈ హవిష్ అంటే ఏంటి, ఈ నెయ్యిని అగ్నిలో పోస్తాం చూడండి యజ్ఞంలో, ఆ చిన్న ఎగ్జాంపుల్ తీస్తున్నారన్నమాట. ఏ అగ్నిలో మనం దీన్ని వదులుతున్నామో ఆ అగ్ని కూడా పరబ్రహ్మమే. బ్రహ్మణాహుతం, అగ్నిలో సమర్పించబడేది కూడా పరబ్రహ్మమే. బ్రహ్మైవ తేన ఆగంతవ్యం, తర్వాత వాటి ప్రయోజనం ఏదైతే ఉందో అది కూడా బ్రహ్మమే, అంతా బ్రహ్మమే అనే ఎరుకతో, అంటే దేహం కంప్లీట్ ఐడియా, ఈ నేను నీవు సాధనలు వస్తువులు స్థితులు గతులు నిన్న ఈరోజు రేపు అంత బ్రహ్మమేనండి అని బ్రహ్మాస్వాదంలే వీళ్ళని బ్రహ్మజ్ఞులు అంటారు. మనం రాస్తుంటాం కదండి పత్రికలో బ్రహ్మజ్ఞులైనటువంటి అని రాస్తుంటారు, బ్రహ్మజ్ఞులు నిర్ణయించినారు. శుభలేఖ పత్రికలో చూస్తాను చూడండి, శుభలేఖ పత్రికలో అదే కళ్యాణ మ్యారేజ్ కార్డులో ఒక మాట అంటాం, బ్రహ్మజ్ఞులు నిర్ణయించినారు అని రాస్తామన్నమాట. ఈ లగ్గాన్ని బ్రహ్మజ్ఞులు నిర్ణయించినారు. బ్రహ్మజ్ఞులు అంటే ఎవరు, ఎవరైతే ఈ దేహంతో ఒక కార్యక్రమం చేస్తున్న నేను బ్రహ్మమే, పరికరములు బ్రహ్మమే, సమర్పించబడే వస్తువు బ్రహ్మమే, అది స్వీకరించేవాడు బ్రహ్మమే, ఆ తర్వాత ప్రయోజనము బ్రహ్మమే, ఇదంతా సర్వదా బ్రహ్మమే అయి ఉన్నది అనేటువంటి నిర్వచనంతో నిర్వికారులై అంతా అర్థం చేసుకున్న వారై, ఏదీ పొందని వారై, ఏదీ కోల్పోని వారై, కేవలం అతీత ఆనంద ప్రేమస్వరూపులై ఉంటారండి వీళ్ళని బ్రహ్మ కర్మ సమాధి నిష్ఠులు. బ్రహ్మమును దృష్టిలో పెట్టుకుని కర్మ చేసేవాడు, వాళ్ళు కర్మ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఒక కుక్క వస్తుంది, నేను ఏ ఆహారం తయారు చేశానో ఇంట్లో ఉన్నదో ఈ కుక్కకి పెడుతున్నా కదండి, ఆహారము పరబ్రహ్మ రూపమే, పెట్టే నేను పరబ్రహ్మ రూపమే, స్వీకరించే ఆ శునకం కూడా పరబ్రహ్మ రూపమే, దానికి ఆకలి తీరి ఆనందం కలుగుతుంది, అది పరబ్రహ్మమే, సర్వము పరబ్రహ్మమే. ఇది కేటగిరీ వన్ అండి. సో అకామ కర్మనిష్ఠులు, సకామ కర్మలు ప్రపంచంలో విషయాలు కోరుకుంటున్నారు, అకామ కర్మనిష్ఠుడు లిస్టులో కేటగిరీ చేసుకుంటూ మొదటి కేటగిరీ చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు, బ్రహ్మ కర్మ సమాధి నిష్ఠులు. ఇది ఫస్ట్ డెఫినేషన్. హోమము చేయు, హోమముగా సమర్పించబడు ఉపకరణాలు, హోమం చేయడానికి ఉపకరణాలు, యజ్ఞానికి చేసే ఉపకరణాలు, సమర్పించేటువంటి నేయి, ఏ అగ్నిలో సమర్పించబడబోతుందో ఆ అగ్ని, ఆ సమర్పించే ఆ యజ్ఞం చేస్తున్నటువంటి బ్రహ్మణ ఆహుతం, ఆ చివరికి అది స్వీకరించబడేది దాని యొక్క ప్రయోజనం బ్రహ్మైవ తేన గంతవ్యం, ఆ ప్రయోజనం కూడా బ్రహ్మమే, సర్వము బ్రహ్మమే అనే ధ్యాస కలిగి ఉంటారు వాళ్ళు. బ్రహ్మము అనే దృష్టి పోదు, వీళ్ళు సమాధినిష్ఠులు అంటారు. మనం సమాధి అనగా ఏమనుకుంటామండి, మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళం ఓ వాళ్ళు సమాధినిష్ఠులు అంటే వాళ్ళు ఇక ముక్కు మూసుకుని ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడో ఏదో లో హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి అస్సలు బిగదీసుకుని ప్రపంచమే పట్టించుకోకుండా ఉంటారని సమాధి. మామూలుగా సమాధి అంటే ఏంటి, ఈ ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఉండటం అని నా బాల్యంలో అనుకునేవాడిని. ఎవరన్నా పెద్దలు ఏదన్నా చెబుతుంటే సమాధి గురించి చెప్తుంటే సమాధి అంటే బిగదీసుకుపోవడం. ఎందుకంటేనండి, కొంచెం లౌకికంగా అతను సమాధి పొందాడు రా అంటూ ఉంటారు. భూమిలో ఎవరైనా ఒక దేహం పెడితే సమాధి పొందారు అనే మాట కూడా ఉంటూ ఉంటుంది. వేదాంత శాస్త్రంలో సమాధి అంటే అది కాదండి. సమాధి అంటే సర్వము సమముగా దర్శించగలిగేవాళ్ళు, సర్వమునందు ఒకే పరబ్రహ్మాన్ని దర్శించగలిగేవారు. నేను కర్మ చేస్తున్నాను, కర్మ చేస్తున్న నేను పరబ్రహ్మమే అయి ఉన్నాను. ఏ ఉపకరణాలతో చేస్తున్నానో, ఏ దేహం ఉంటే కదండి, దేహంలో కాళ్ళు చేతులు బాగుంటాయి కదా, ఇవి కూడా పరబ్రహ్మ కల్పితమే కాబట్టి పరబ్రహ్మమే. ఏ వస్తువు సమర్పిస్తున్నానో అది పరబ్రహ్మమే, ఏ అగ్నికి అది సమర్పిస్తున్నానో అది బ్రహ్మమే, ఆ తర్వాత ప్రయోజనము బ్రహ్మమే. ఇది సమాధినిష్ఠులు చేసే కర్మ. వాళ్ళు కర్మలు చేస్తారండి, కాకపోతే ఏంటి విశేషం, వాళ్ళు అర్థం చేసుకునే విధానం. కర్మలు అందరూ చేస్తారండి, తెలిసిన వాడు చేస్తాడు, లౌకిక ప్రయోజనం కావాలనుకున్నవాడు చేస్తాడు, ఒక కర్మ సమాధినిష్ఠుడు చేస్తాడు. సమాధినిష్ఠుడు అనగా ప్రపంచంలోంచి పారిపోయి ఎక్కడో ఒక మూల బేదీసు కూర్చుంటాడు అనేది దట్ ఈజ్ నాట్ యాక్చువల్ డెఫినేషన్ అండి. మూలకి వెళ్ళినంత మాత్రం సమాధినిష్ఠ రావాలని లేదు, ఈ సంఘంలో ఉంటే రాకూడదు అని లేదు. మనం కూడా సమాధినిష్ఠులం కావచ్చు. ఎప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి నేను బ్రహ్మము, ఈ ఏ ఉపకరణములతో ఈ కార్యక్రమం, ఈ ఉపన్యాసము, ఈ భగవద్గీత మనం చెప్పుకుంటున్నామో అది బ్రహ్మమే. ఈ వింటున్న వాళ్ళు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపాలే. వింటున్న తర్వాత ఏ జ్ఞాన వికాసం వస్తుందో అందరికీ, మనందరికీ, అది కూడా పరబ్రహ్మమే. చివరికి అంతా ప్రయోజనం చూసుకుంటే ఫైనల్లీ ఆల్సో పరబ్రహ్మమే, సర్వము బ్రహ్మమే, సర్వము పరమాత్మ యొక్క చమత్కారమే అన్నటువంటి ఒక సర్వ సమత్వ భావన ఉందనుకోండి, అది అతను సమాధినిష్ఠుడు అంటాడు. ఏ సమాధి? బ్రహ్మ కర్మ సమాధి నిష్ఠుడు. దిస్ ఇస్ హైయెస్ట్ అండి. అతనికి ఈ దేహాలు వస్తుంటాయి పోతుంటాయి సర్వము అర్థమైపోయింది కాబట్టి ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇవ్వబడేది అంత పరమాత్మ రూపమే అన్న భావనలో ఆస్వాదిస్తూ ఆనందిస్తూ నేను ఏది కోల్పోయేది లేదు పొందేది లేదు సర్వము బ్రహ్మమైనప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏం పోతుంది అన్న భావనలో ఉంటాడు. అటువంటి భావనను ఆస్వాదించేవాణ్ణి బ్రహ్మకర్మ సమాధినిష్ఠుడు అంటాడు. ఇది మొదటి రకాలయ్యా. ఇంకా రెండో రకం ఎవరు? యజ్ఞకర్మలు చేసేవాళ్ళు, శాశ్వత ప్రయోజనం కోసం కర్మలు చేసేవాళ్ళు. సామాన్యంగా లౌకిక కర్మల కోసం మనం చేస్తున్నాం, కానీ మహనీయులు ఏం కనిపెట్టారంటే ఒక కర్మ చేస్తే ఆ కర్మ కేవలం పుట్టుక చావుల మధ్యలో పరిమితమైన వస్తువు. ఏమంటే ఒక పుణ్యకార్యం చేస్తున్నాం, ఎల్లుండి ఏం లాభం వస్తుంది, లేకపోతే వచ్చే సంవత్సరం ఏం చేస్తుంది అని ఒకటి పుణ్యకార్యం చేస్తున్నారు. కొందరు దేవాలయానికి ఎంతో సమర్పణ చేస్తారు, కొందరు పేద విద్యార్థుల్ని చదివిస్తారు. ఏ ప్రయోజనం? ఆ ప్రయోజనం ఏదో బిజినెస్ చేస్తున్నారా? మళ్ళీ ఇప్పుడు ఎవరైనా వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఈ సంవత్సరం ఎంత వచ్చింది వచ్చే సంవత్సరం ఎంత వచ్చింది చూసుకుంటారు, కానీ ఒక యజ్ఞకర్మ చేసేవాళ్ళు మనకు రేపు ఎంత వచ్చింది ఎల్లు కాదు అట్లా చూసుకోరు. వాళ్ళు ఒక ఉద్యోగ సంస్థను అభివృద్ధి చేసేవాళ్ళు ఉంటారు, ఒక దేవాలయాన్ని ఉద్ధరించేవాళ్ళు. ఇప్పుడు మన పెదపూళ్ళలో జరగలేదండి, ఎంతోమంది ధన సహాయం చేసి ఎంతో శ్రమపడి ఒక శిథిల దేవాలయాన్ని ఒక అర్థమైన దేవాలయంగా చేశారు. ఏమయ్యా మీకేమిటి లాభం అంటే, అయ్యా లాభం కోసం చేయలేదండి, ఏ ప్రయోజనం, పరమాత్మకి ఇష్టమైనటువంటి సర్వము పరమాత్మగా ఉపాసనగా చేశామని ఒక హయ్యర్ మీనింగ్, అంతేగాని ఈ ప్రపంచంలో మనం ఏదో పొందుతామని కాదు, ఒక ఆనందం, ఒక శాశ్వతమైన వస్తువుతో ఉన్న సంబంధం పెట్టుకున్న ఆనందం, అంతవరకే. బ్రహ్మకర్మ కర్మ సమాధి నిష్టలో ఒకనొక కార్యక్రమం ఇట్లా ఉంటుందన్నమాట అండి. అలా కాకుండా ప్రపంచంలో నేనే ఆయనకి ఏం చేశాను, ఆయన మనకేం చేశాడు, ఇది నేను చేస్తే మనకు ప్రయోజనమా కాదా, ఈ లౌకికమైన దృశ్య సంబంధమైన వాళ్ళు వాళ్ళు యజ్ఞనిష్ఠులు, వాళ్ళు యజ్ఞ కార్యాలు చేయటల్లా. యజ్ఞము అంటే మామూలుగా మనం ఏదో అగ్ని అది ఇది అనుకుంటున్నాం కాదు, ఇలా ఒక లాంగర్ వ్యూతో కర్మ చేస్తే అది యజ్ఞమే. బ్రహ్మకర్మ సమాధినిష్ఠుల గురించి చెప్పుకున్నాం. ఈ రెండో కేటగిరీ చెప్తున్నాడు చూడండి. దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే. మరికొంతమంది అసలంతా దైవమేనయ్యా, చేయించేవాడు ఆయనే, చేసేది ఆయనే, సో దైవము, ఇందాక బ్రహ్మము అన్నారు, అంతా రామయ్య, రామచంద్రమూర్తి ఇదంతా. నదులు వనంబులు నానా మృగములు విహిత ధర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం, సర్వము రామమయమే. ఈ గానము, ఆ వినేవాళ్ళు, ఆ ఆనందం, ఈ వస్తువులు, ఈ జగత్తులో పంచభూతాలు, ఇవన్నీ రామమయంగా దర్శించాడు. సో సర్వము దైవమే. సో నేను చేస్తున్న కర్మ కూడా దైవ ఉపాసనే, దైవ సంకల్పమే అన్న భావనతో కొంతమంది కర్మ చేస్తుంటారు. వాళ్ళకి అంత దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుందండి. నాది ఏముందండి, నేనేదో, నేను ఈ ప్రపంచంలో ఏదో చేస్తున్నానో, నన్ను ఎవరూ గుర్తించడం లేదో, నేను భగవద్గీత ఉపన్యాసం చెప్తుంటే ఎవరు రావట్లేదో, ఎవరు వెంటలే, ఈ ఏడుపు ఉండదండి ఆయనకి. ఆయనంతా ఎలా ఉంటాడంటే, ఏ స్టైల్లో ఉంటాడంటే, అంతా దైవమే, చెప్పేది దైవమే, చెప్తున్నది వినది విషయము అంతా దైవమే, దైవకృప. ఈ ప్రపంచంలో ఏది జరగాలన్నా దైవ సంకల్పమే జరుగుతుంది, మానవ సంకల్పం కాదు అని సర్వము ఆ దైవము, దైవ సంకల్పమే జరుగుతోంది. నాకు ఈ బుద్ధి పుట్టి ఈ కర్మ చేయటం కూడా దైవ సంకల్పమే అని దైవ భావనతో చేస్తూ ఉంటాడండి కర్మలు. ఇన్ మై సర్వీస్ టు గాడ్, భగవంతుని యొక్క సంకల్పాన్ని నేను నెరవేరుస్తూ కర్మలు నిర్వర్తిస్తున్నా, కానీ ఇందులో మాకేమీ లేదండి. కష్టాలు కూడా దైవ సంకల్పం ప్రకారం వస్తున్నాయి, సుఖాలు కూడా వారి దైవ సంకల్పమే. అంత పరమాత్మ యొక్క చమత్కారం, ఇదంతా చమత్కారంగా చూచేవాడిని వాళ్ళని ఏమంటారు, రెండో రకాలన్నమాట అండి. అవి దైవయోగి యజ్ఞములు, యజ్ఞనిష్ఠులు, దైవయోగ యజ్ఞనిష్ఠులు. ఇందాక ఏమనుకున్నాం, బ్రహ్మకర్మ సమాధి నిష్ఠులు. రెండో రకం దైవయోగ యజ్ఞనిష్ఠులు. వీళ్ళు కర్మ చేస్తారు, అయితే ఒక అవగాహనతో చేస్తారు, అంతా పరమాత్మకి చెందిందే, పరమాత్మ యొక్క సంకల్పమే ఇదంతా, ఈ కనపడేదంతా సర్వులు ఆ పరమాత్మ యొక్క రూపాలే, ఆయన సంకల్పమే నెరవేరుతోంది. ఏమంటే కొంతమంది అంటాం, ఏమంటే ఇంత గొప్ప పని ఎలా చేశారని, మాది ఏమీ లేదండి, అంతా పరమాత్మ యొక్క సంకల్పం అట్లా అంటారు. వీళ్ళని ఏమనుకున్నాం మనం, దైవ యజ్ఞ యోగులు అన్నమాట, యోగ విధులు. ఇది రెండో రకం అండి. మూడో రకం, శ్రోత్రాదీన్ ఇంద్రియాణి అన్యే సంయమాగ్నిషు జుహ్వతి. ఈ చెవులు కళ్ళు, ఈ ఇంద్రియాలు ఉన్నాయి చూడండి, వీటిని అన్నిటినీ కూడా సంయమము అనే అగ్నిలో చూస్తారండి, అనే అగ్నిలో వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు. అంటే ఏంటి, కళ్ళకి కనబడుతున్నది, చెవులకు వినపడుతున్నది అంతా అందరిలో పరమాత్మ. ఇప్పుడు చూడండి, కొంతమంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు, ఆ దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళు నల్లటి వస్త్రాలు వేసుకుంటారు కదండి, నల్లటి వస్త్రాలు వేసుకుని ఎవరితో మాట్లాడినా స్వామి 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 అంటారు. మనం ఆయన కేకలేస్తున్నా అవును స్వామి అంటే అందరూ స్వామి స్వరూపాలుగా చూస్తారు. అంతా సమమే, సమం సర్వేషు భూతేషు, పరమాత్మ అందరిలో ఉన్నారు. ఇందాక అందరూ గా ఉన్నారు అనుకున్నాడండి, ఇప్పుడు ఈయన అందరిలో ఉన్నారు. ఈయన ఏమన్నారు, ఇంద్రియ సంయమాగ్ని యజ్ఞ విధుడు అన్నారు. ఇంద్రియములతో కనపడేదంతా సంయమము, సర్వము అందరిలో ఒకే పరమాత్మ అన్నటువంటి, ఒక అందరిలో ఉన్నటువంటి పరమాత్మగా చూస్తూ ఉంటాడు. అలాగే శబ్దాదీన్ విషయాన్ అన్ని ఇగ్ని ఇంద్రియాగ్నిషు జుహ్వతి. మరికొందరు ఈ శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియ శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవన్నీ పరమాత్మను నేను పూజిస్తున్నటువంటి పుష్పాలుగా భావం చేస్తారంటే, చూడండి ఇంకొక భావన, కళ్ళుతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం. స్వామి, నేను ఏదేది చూస్తున్నానో అది మీ ఆనంద కొరకు చూస్తున్నాను. ఆత్మహత్వం ఒక ఆయన చెప్తాడనమాట అండి, ఓ పరమాత్మ మీరు నా అందు ఆత్మస్వరూపులే వేయించేసి ఉన్నారు. గిరిజామతి మనస్య అమ్మవారు పరిజన ప్రాణా, ఈ ప్రాణాలు ఉన్నాయి చూశారు మీ సేవకులు. శరీరం గృహం, నా శరీరంలో అన్ని శరీరాల్లో మీరున్నారు, ఈ శరీరమే మీ గృహం. పూజాతే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితి, ఈ ఇంద్రియాలతో ఏవేవి నేను పొందుతున్నానో అదంతా మీ పూజే స్వామి అన్న భావంతో చూస్తాటండి. ఇప్పుడు చూడండి, మనం భోజనం చేసేటప్పుడు ఓం భూర్భువ స్వాహ అని ఈ ఆహారాన్ని మనలోని పరమాత్మకి మీకు సేవ చేస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాం అని మనమే తింటాం. ఏమంటే తినేది మనమే, కానీ భావన ఏమిటి, దేహంలో ఉండే పరమాత్మ ఇదిగో ఇది స్వీకరించండి అని సమర్పిత భావంతో తింటాం అన్నమాట. భావనయేనండి అంతా, భావన వల్లే బంధం, భావన వల్లే మోక్షం, భావనే సంసారం, భావనయే జన్మ, భావనయే మృత్యువు. అందుకనే ఆయన భావ నారాయణుడు అని పేరు, అన్ని భావాల కన్నా ముందున్న ఆయన్ని భావ నారాయణుడు అంటారు. జగత్తు భావాల్లో ఉంది. ఎవరైతే పరిజన ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి, ఈ కాళ్ళతో నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నా స్వామి, నీ చుట్టూనే తిరుగుతున్నానండి. స్తోత్రాణి సర్వాంగిరో, రోడ్డు మీద పోతూ ఒక ఆయన కనిపించాడు, లేకపోతే నేనే వెళ్తున్నానండి, భగవద్గీత బాగా చెప్తున్నారండి అన్నాడు ఆయన. సరే అనుకున్నాం. ఇప్పుడు స్వామి నేను పొగిడానే, ఇతను ఎవరినో కాదు పొగిడింది, ఇన్ని రూపాలైన నిన్నే పొగిడాను, నేను ఎవరిని పొగిడినా ఆ స్తోత్రం నీకేనయ్యా అనుకుంటూ వెళ్ళిపోయాడు. పోగొట్టం అప్పుడు నన్నే పొగిడాడు, కానీ అతను వెళుతూ వెళ్తే ఏమనుకున్నాడు, అన్ని రూపాలు నీవైన ఓ పరమశివ ఈ స్తోత్రం నీకయ్యా అని. స్తోత్రాని సర్వాంగిరో, ఎవరితో ప్రేమగా మాట్లాడినా, ఎవరితో ఆప్యాయతగా మాట్లాడినా, ఎవరిని గౌరవించినా ఇవన్నీ నీకేనయ్యా. మనం మామూలుగా ఏమనుకుంటున్నాం, వాళ్ళని మనం గౌరవించాం, మన్ని వాళ్ళు గౌరవించారా ఇలా అనుకుంటున్నాం. వీరేమనుకుంటున్నారు, ఎవరు ఈ ఇంద్రియ సంయమాగ్నులు అగ్ని నిష్ఠులు, ఇంద్రియములతో ఏ పని చేసినా పరమాత్మ ఇది నీకే అడ్రస్డ్ అన్న భావంతో చేస్తారట. శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్ని జుహ్వతి, ఇప్పుడు ఇంద్రియ అగ్నిలో ఇంద్రియ కార్యక్రమాలను ఒక సమిధలుగా చేసి అగ్నిలో సమర్పిస్తూ ఉంటారు. ఇది కూడా యజ్ఞమే, ఈ భావన కూడా యజ్ఞమే అనమాట. వీళ్ళు కూడా యజ్ఞం చేస్తున్న వాళ్ళే అవుతారు. పరమాత్మ ఈ ఇంద్రియములతో నేను ఏదైతే చేస్తున్నానో అది కావండి, ఈ ఇంద్రియములు నీవయ్యా, ఈ అనుభవిస్తున్నదంతా నువ్వేనయ్యా అని అంటే అప్పుడు ఇంద్రియాగ్నిలో అది లయం చేసినట్టు. ఈ విధంగా ఇంద్రియాగ్ని నిష్ఠులు ఉంటారు, వీళ్ళు కూడా యజ్ఞాలు చేస్తున్నారట, యజ్ఞమే యజ్ఞభావంతోనే చేస్తున్నారు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణి కర్మాణి జాపరే ఆత్మ సంయమ యోగాగ్నో జుహ్వతి జ్ఞాన దీపితే. కొందరు ఏం చేస్తారంటే ఆత్మ సంయమ యోగం చేస్తారు. ఆత్మ సంయమ యోగం చూడండి, ఇప్పుడు చూడండి